My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శిశిర గారి సింగలం కార్యక్రమం April 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Hi, hello, namaste, adab, sasri akal, good evening, good morning. Meer vintunaru, Mind Media, the voice of India. Idi Bharatiya Swaram, nenu mee RJ Shishira and Sing Along program vintunaru. So, aithe meer naatho maatladante 9855555672 ki call cheyandi and mind.media. స్కైప్ నుంచి కూడా కాల్ చేసి నాతో మాట్లాడేయచ్చు. నాకు సంబంధించి మీరు మీకు నచ్చిన పాటలు కూడా పాడచ్చు. సో అయితే బేసిక్గా ఈరోజు కృష్ణార్జున యుద్ధం అన్న నాని మూవీ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి మూవీ రివ్యూ ఎలా ఉందో అంటే మనం చెప్తాం. బేసిక్గా నేను కూడా ఈరోజు మూవీ చూశాను. సో నా రివ్యూ అని కాకుండా బేసిక్గా అందరి అంచనాలు కూడా ఎలా ఉన్నాయి. 2.25 ఇచ్చారు రేటింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇచ్చారు. ఒక 2 ఇచ్చారు, ఒక 2.2 ఇచ్చారు. అండ్ వాళ్ళ రేటింగ్స్ పక్కన పెడితే సినిమా అంత అంటే నానికి అంతకు మించిలాగా లేకుండా యావరేజ్గా ఉంది. బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ లాగా. అండ్ మూవీ అంటే నానికి ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో అనిపించింది. అంటే స్కోప్ ఇంకా ఉండొచ్చేమో నాని అని అనిపించింది. అండ్ మన న్యాచురల్ స్టార్కి యాక్టింగ్ అంటే ఆయన న్యాచురల్ స్టార్ కాబట్టి ఆయన నటనలోనే ఎక్కువ ఆయన టాలెంట్ ఎక్కువగా అనిపిస్తుంటుంది కాబట్టి యాక్టింగ్కి ఎక్కువ ఇంకా స్కోప్ ఉంటే బాగుండేది అనిపించింది రోలు. అండ్ తెలుగులో ప్రస్తుతం నాని హవా నడుస్తోంది బేసిక్గా మనకు తెలిసి. అండ్ వరుసగా 8 సక్సెస్లు రావడం అండ్ నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే హోప్ అందరికీ ఉంది. బేసిక్గా నాని సినిమా అనగానే అందరికీ మినిమం గ్యారంటీ అని ఒక నమ్మకం ఉండడంతో ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అండ్ మూడో హ్యాట్రిక్ కోసం నాని ఒక లైక్ ఏంటంటే వినోదాత్మక చిత్రాల దర్శకుడు మన మేర్లపాక గాంధీని నమ్ముకున్నారు. బికాజ్ ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజాలతో మంచి విజయాలను అందుకున్నారు. మంచి కామెడీ మూవీస్ అవి మనకు తెలుసు. కానీ సింపుల్ కథలకి కామెడీని మేళవించి బాగా మంచి సక్సెస్ చేశారు. ఆయన సక్సెస్ని కూడా అందుకున్నారు. కానీ ఆయన ఈసారి మాత్రం తన అంటే తన స్టైల్కి భిన్నంగా క్రైమ్ అండ్ మాస్ కలిపి అది ద్విపాత్రాభినయం అంటే డ్యూయల్ రోల్ అనే అంశాలతో అంటే ఈ సినిమాను తెరకెక్కించారు మన మేర్లపాక గాంధీ. కానీ ఒకే పోలికలు కలిగి ఉన్న ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేని భిన్న నేపథ్యాలు అండ్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకుల కథ ఇది. బేసిక్గా ఇది ఆ స్టోరీ అంతా బేస్డ్ దాని మీదనే బేస్ అయి ఉంటుంది. అండ్ ఒకరేమో విలేజ్ పర్సన్, ఒకరేమో లైక్ ఫారెన్ అబ్బాయి లాగా ఒక రాక్ స్టార్ లాగా ఉంటారు. అండ్ కృష్ణది లైక్ కృష్ణ అర్జున కదా, కృష్ణ అర్జున. అండ్ కృష్ణ ఏంటంటే చిత్తూరు జిల్లాలోని అక్కుర్తి అనే ఒక పల్లెటూరు అనే స్లాంగ్, మొత్తం పల్లెటూరు లైక్ రాయలసీమ స్లాంగ్ ఉంటుంది. అండ్ పంట పొలాలకు కాపలా కాసి ఒక పని వాళ్ళకు పనిచేస్తూ ఉంటాడు. అండ్ కనిపించిన ప్రతి అమ్మాయికి తన ప్రేమను అంటే లైక్ కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు కృష్ణ. కానీ స్నేహితులతో కలిసి అలా జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అండ్ కానీ తన ప్రేమను ఎవరు అంగీకరించరు, అమ్మాయిలు ఎవరు తనని ఇష్టపడరు బేసిక్గా తను అలా తిరుగుతాడని. సో ఎప్పటికైనా తనని ఇష్టపడే ఒక అమ్మాయి వస్తుందని ఒక నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాడు కృష్ణ అలా. సో హైదరాబాద్ నుంచి ఒక క్యారెక్టర్ వస్తుంది, అదే రియా అనే హీరోయిన్ క్యారెక్టర్. తన కొత్త హీరోయిన్ తను రియా రుక్సర్ మీర్ అనే అమ్మాయి. తను డాక్టర్ అంటే డాక్టర్ చేస్తూ ఉంటుంది, డాక్టర్ చదువుతూ ఉంటుంది. అండ్ కృష్ణ ఉండే ఊరికి తను కూడా అక్కడికే వస్తుంది. సో తొలి చూపుల్లోనే ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు అన్నట్టు. సో తను కూడా ప్రేమిస్తుంది. అండ్ మరోవైపు అర్జున్ అది నాని జర్మన్లోని ప్రాగ్ నగరంలోని ఒక పెద్ద రాక్ స్టార్ అన్నట్టు. తనైతే అమ్మాయిని ఇలా ఇలా పడేస్తాడు, కృష్ణనేమో అమ్మాయిని పడేయలేకపోతాడు, అర్జున్ ఏమో అమ్మాయిని చిటికెలో పడేస్తూ ఉంటాడు అన్నట్టు. సో ప్రేమ పెళ్లి లాంటివి అసలు తనకి అంత నచ్చవు, అలా ఉంటుంది అన్నట్టు. అంటే ఆనందం స్వార్థం అలా కోసమే అమ్మాయిలతో స్నేహం చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత సుబ్బలక్ష్మి, అదే మన అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఎంటర్ అయినప్పుడు సుబ్బలక్ష్మి పరిచయం అతడి ఆలోచన ధోరణిని మార్చేస్తుంది. బేసిక్గా తన అమ్మాయిలంటే అలా టైంపాస్ అన్నట్టు చూస్తుంటాడు కూడా. కానీ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక నిజమైన ప్రేమ, అంటే నిజంగా ప్రేమిస్తున్నాను, అంటే నిజంగా ప్రేమలోకి వెళ్ళిపోతాడు. సో మనస్ఫూర్తిగా ఆమెను ఇష్టపడతాడు అన్నట్టు. కానీ అందరిలాగే తనను కూడా మోసం చేస్తున్నాడు అనే ఆలోచనతో సుబ్బలక్ష్మి మాత్రం తనని ఎప్పుడూ రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది, వద్దు 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 అని. సో అర్జున్ని అసహించుకుంటూ ఉంటుంది. బేసిక్గా తన క్యారెక్టర్ అంతా అదే అంది, అతనికి దూరంగా ఉండాలని చెప్పి ఆలోచనతో హైదరాబాద్ కూడా వచ్చేస్తుంది, హైదరాబాద్ వెళ్ళిపోతుంది. తర్వాత అదే సమయంలో కృష్ణ రియాల ప్రేమ వ్యవహారం వాళ్ళ ఇంట్లో తెలియడంతో ఆమెను కూడా హైదరాబాద్ పంపించేస్తారు. సో భిన్న ప్రదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న రియా సుబ్బలక్ష్మి ఇద్దరు కనిపించకుండా పోతారు. వారిని వెతుక్కుంటూ వచ్చిన కృష్ణ అర్జునులకు ప్రియురాలు కిడ్నాప్ అయ్యారనే విషయం, అంటే నిజం తెలిసిపోతుంది. అప్పుడు రియా సుబ్బలక్ష్మి ఎవరు కిడ్నాప్ చేశారు, తన ప్రాణాలకు తెగించి వారిని అర్జున్ కృష్ణ ఎలా కలిసి ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ కృష్ణ అర్జునుల యుద్ధం. వాళ్ళిద్దరు కలిసి చేసే యుద్ధమే, వాళ్ళిద్దరు యుద్ధం చేసుకోరు, వాళ్ళిద్దరు కలిసి చేసే వేరే వాళ్ళపై చేసే యుద్ధమే కృష్ణార్జునల యుద్ధం అని స్టోరీ. అంటే బేసిక్గా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అలా ఫారెన్కి అమ్ముతూ ఉంటారు అలాంటి ఒక స్టోరీ. అంటే ఆ లైన్ తీసుకున్నారు కానీ ఎక్కువ ఎలివేట్ ఆ లైన్ చేయకుండా వేరే వేరే వాటిపైన ఎక్కువ, అంటే ఎక్కువ స్టోరీ వేరే వాటికి ఎక్కువ అయిపోయింది. అంటే లైక్ ఏంటంటే ఈ లైన్ తీసుకున్నారు, ఇదే మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు అమ్మాయిల పైన, కానీ దీనిని తక్కువగా చూపించి లవ్ స్టోరీ ఎక్కువగా చూపించేశారు. సో అది ఫస్ట్ హాఫ్ మొత్తం అలా అయిపోతుంది, సెకండ్ హాఫ్లో కొంచెం అలా మారుతూ ఉంటుంది. కానీ ఇద్దరు అంటే ఒకేలా ఉండే వ్యక్తులు వారిద్దరు కలిసి చేసే గందరగోళం, అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి బేసిక్గా కొత్త ఏం కాదు, మనం చాలా సినిమాలు చూసాము చాలా. అండ్ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వస్తుంది అది, అగ్రహీరోలందరూ ఈ ఫార్ములాతో హిట్ కొట్టారు. ఈ పాయింట్కి అమ్మాయిలు కిడ్నాప్ చేసే ముఠా క్రైమ్ ఎలిమెంట్ని మేళవించి మన దర్శకుడు మేర్లపాక గాంధీ గారు, అంటే లైక్ ఏంటంటే సినిమాను తెరకెక్కిచ్చారు అంటే డిఫరెంట్ లైన్ అని చెప్పాను కదా, ఆ లైన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. అండ్ ఫస్ట్లో అయితే కృష్ణ అర్జునులు పరిచయ ఘట్టాలు అండ్ వారి ప్రేమ వ్యవహారాలు నడిపించారు, అదంతా కామన్గా అది జగ్గర స్టోరీ లాగే ఉంది. అండ్ చిత్తూరులోని పల్లెటూరు అండ్ జర్మన్ నగరాన్ని ఒకదానికొకటి సంబంధం లేని ప్రదేశాలని అంటే సమాంతరంగా అలా చూపిస్తుంటారు స్క్రీన్ ప్లే అలా వెంట వెంట, అది బాగుంది. అండ్ ఒకదానికొకటి అండ్ విరామ సన్నివేశాలకు ముందు అసలు కథలోకి వెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం కిడ్నాపింగ్ మూటాలను హీరోలను కలిసి, అంటే హీరోలు ఇద్దరు కలిసి పట్టుకునే సన్నివేశాలతో అది డిఫరెంట్గా ఉందన్నట్టు. అండ్ ఫస్ట్లో అయితే వినోదం బాగా వర్కౌట్ అయింది, అంటే ఫస్ట్లో కామెడీ బాగానే ఉంది పల్లెటూరులో, అలా పల్లెటూరులో ఉండే హీరో అతడి స్నేహితులు కలిసి చేసే పనులు అన్నీ మనకు కొంచెం కామెడీగా ఉంటాయి. కానీ తర్వాత పరిచయం ఉన్న నేటివిటీ కావడంతో ఆ నేపథ్యాన్ని బాగా బాగా రాసుకున్నారు బేసిక్గా. అయితే దానికి మన డైరెక్టర్ అయితే దానికి సమాంతరంగా అంటే పట్టణ నేపథ్యం, లైక్ ఏంటంటే హైదరాబాద్ నేపథ్యం, ఆ ప్రేమ కథ సరిగ్గా వర్కౌట్ కాలేదేమో అనిపించింది. అంటే నగరంలో అంటే జర్మన్ లైక్ అక్కడ తీశారు కదా, హైదరాబాద్ అని కాకుండా హైదరాబాద్ అని కాకుండా ఫారిన్ కంట్రీలో తీసినది కొంచెం అంత టచ్ అవ్వలేదేమో, ఇంకా అవ్వలేదేమో అని అనిపించింది. అండ్ అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ముఠా నుంచి హీరోయిన్లను కాపాడే సన్నివేశాలని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అంటే బేసిక్గా ఆయన చేద్దాం, ఇంకా నేను అదే చెప్పాను కదండి, అది ఇంకా కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. ట్రాఫికింగ్ అనేది బాగా ఉంది, అది మనకు చాలామందికి తెలుసు కానీ ఇంకా అంత ఇది లేదు అనుకుంటారు, కానీ అది బాగానే ఉంది, తెలియకుండానే నడుస్తుంది. సో దాని మీద మంచి కాన్సన్ట్రేషన్ లైన్ తీసుకున్నారు కానీ అది ఇంకా బాగా చూపించాల్సింది, ఇంకా పవర్ఫుల్గా చూపించాల్సి ఉండింది. సో పూర్తిగా తెలియని కొత్త ప్రదేశంలో హీరోలు ఇద్దరు కలిసి ప్రతి నాయకుల్ని అన్వేషించే అంటే సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ బాగానే ఉంటాయి, అంటే బాగానే కనెక్ట్ అయ్యాయి. కానీ ఇంకా క్రైమ్ కథల్లో ఉండాల్సిన అంటే ఆ ఉత్కంఠ, అంటే క్రైమ్లో ఇప్పుడు వాళ్ళని పట్టుకునే ముందు ఒక్కొక్కరిని సెర్చ్ చేసేటప్పుడు అవన్నీ కొన్ని కొన్ని సర్ప్రైజ్ అంటే కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. యాంగిల్స్ చూపించడం ఎలా అంటే వాళ్ళని ఎలా పట్టుకుంటారు ఏంటి మనం ఒక ఆతృతగా చూసేట్టు ఉంటాయి. కానీ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అర్థమైపోయేటట్టే ఉంటుంది. అంత ఆసక్తికరంగా ఏమీ లేవు. అండ్ ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్తే కిడ్నాపర్స్ని పట్టుకునేలా సినిమాలు మలుచుకుంటే బాగుండేది. అంటే లైక్ డిఫరెంట్ డిఫరెంట్గా రొటీన్ డైరెక్టర్ కొంచెం రొటీన్ వైపే అలా వెళ్ళిపోయారు అనిపించింది. అండ్ ఒకే పోలికలతో ఉండే వ్యక్తుల వల్ల ఎదురయ్యే గందరగోళంలో కామెడీ కూడా అంత డీప్గా ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ తొలి రెండు సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో కామెడీని చక్కగా మిళితం చేసే విజయాల్ని అందుకున్న మన దర్శకుడు మేర్లపక్క గాంధీ ఈ సినిమాలో మాత్రం ఆ ప్రయత్నంలో కొంచెం ఆయన ముందు వెనుక అయ్యారు. ఎందుకు అయ్యారో తెలియదు. ఆయన మంచి ఇంకా కామెడీ బాగా చేస్తారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ రాజులో చాలా కామెడీ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సో సెకండ్ హాఫ్ని వినోదానికి కొంచెం అంటే కామెడీ కొంచెం దూరంగా ఉంచారు. సీరియస్గా ఉంది స్టోరీ సెకండ్ హాఫ్ అంతా. అండ్ కథ చాలా చిన్నది కావడం దానికి ఇంకా నిలబెట్టే సన్నివేశాలు బలంగా లేకపోవడం వల్ల ఇంకా సినిమా అంత సుదీర్ఘంగా సాగిన అనుభూతి అస్సలు కలగదు మనకు బేసిక్గా. అండ్ కథకు సంబంధం లేని అంశాలతో కాలక్షేపం చేస్తూ ఏదో అలా బండి లాగించామన్నట్టు అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. సినిమా ఏదో గడిచిందా అంటే సినిమా నడిచిందా అంటే వచ్చేసింది అయిపోయింది, వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉంది. కానీ అంత మాట్లాడుకునేంత అంత గుర్తుండిపోయే సీన్స్ ఏమి ఎక్కడా లేవు. సో ఇంకా చాలా విషయాలు చాలా కబుర్లు మనం మాట్లాడుకుందాం. అంతలోపు మీరు వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చిక్కినంత చిగురు అన్న పాటను సాహిత్యపరంగా చూస్తే పాట నిండా కనిపించేది తెలుగుదనం తెలుగుధనం. చిక్కినంత చిగురు, గుబకన్ను రైక, పైరగాలి, రెమరెమ, ఊసు, దొంతర ఇలా ఎన్నో మురిపించే పదాలు. చిన్నారి బొక్క మీద చిరిపి సిగ్గులు దిరిసిన పువ్వు మీద చిలికే ముగ్గుల్లా ఉన్నాయట. ముగ్గులు చిలకటం ఎంత భావుకత. సాహో రామకృష్ణ శాస్త్రి అని తక్కిన కవులు ఊరికే అన్నారా.
Oh. మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త కుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. సో అయితే మనం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సినిమా కోసం ఎంచుకున్న హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పాయింట్ చాలా పాతది. అంటే బేసిక్గా చాలా సినిమాలు చూసాం, మనం పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కూడా చూసాము, చాలా మూవీస్లో ఉంటుంది. అండ్ గులాబీ, దడ, హార్ట్ అటాక్లో ఉంటుంది. హార్ట్ అటాక్ నితిన్ మూవీలో సేమ్ అదే స్టోరీ లైన్ వేస్తారు, కానీ అందులో బాగా అంటే వేరేట్గా చూపిస్తారు మన పూరి జగన్నాథ్ గారు. అండ్ ఈ తరహా కథాంశాలతో తెలుగులో చాలా చాలా సినిమాలు వచ్చాయి మనకు బేసిక్గా తెలుసు. అండ్ రొటీన్ కథకు ద్విపాత్రాభినయం అనే పాయింట్ని కొత్తగా జోడించి సినిమాను మన మేళపాక గాంధీ గారు తెరకెక్కించారు. కానీ రాక్ స్టార్ ఎపిసోడ్ సైతం వెంకటేష్ నటించిన ప్రేమతోరా సినిమాను మనకి అంటే గుర్తు చేస్తూ ఉంటుంది బేసిక్గా ప్రేమతోరా మూవీలో. అండ్ విరుద్ధ భావాలు కలిగిన రెండు పాత్రల్లో నాని చక్కటి వైవిధ్యాన్ని అంటే ఒక ఏంటంటే ఒక మంచి వైవిధ్యాన్ని కనబరిచారు. కానీ సాదా సీదా కథను తన మ్యానరిజం అండ్ సహజ నటనతో నిలబెట్టారు బేసిక్గా. అండ్ ముఖ్యంగా కృష్ణ అనే పల్లెటూరి యువకుడిగా నాని సరికొత్తగా కనిపించారండి. చాలా చాలా బాగా చేశారు. ఆ రాయలసీమ యాస ఉంటుంది కదా, ఆ చిత్తూరు యాస బాగా అంటే ఆయన నోట్లో బాగా నలిగింది అన్నట్టు ఆ యాస. చాలా చాలా బాగా చేశారు ఆ పల్లెటూరి నాని. అంటే కృష్ణ క్యారెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ నాని. అంటే ఇప్పుడు నానిగారు చేసిన ఫిలిమ్స్లో తనది చాలా మంచి రోల్ అవుతుంది అది కృష్ణ. అండ్ ముఖ్యంగా కృష్ణ అనే ఒక పల్లెటూరు యువకుడిగా అంటే చాలా కొత్తగా కనిపించారు బేసిక్గా. ఇంతవరకు అంత మాస్గా అంత ఊర మాస్గా అయితే నాని కనిపించలేదు. అండ్ చిత్తూరు యాసలో అతడు చెప్పే సంభాషణలు కానీ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. పొగరుతో కూడిన మనస్తత్వాన్ని కూడా ఒక మాస్ స్టైల్లో ఆవిష్కరించిన తీరు ఇంకా బాగుంది. ఆ డైరెక్టర్ చాలా బాగా చేశారు ఆ క్యారెక్టర్ని. కొంచెం అర్జున్ క్యారెక్టరే అంత అనుకున్న రేంజ్లో లేదు. అండ్ సహజ శైలిని మార్చుకుని అతడు చేసిన అంటే నాని చేసిన సినిమా ఇది మేబీ కావచ్చు. అండ్ ప్రియురాలు దూరమై ప్రేమికుడు పడే ఆవేదనను ఆ పాత్ర ద్వారా చూపించిన తీరు చాలా అంటే బాగుంటుంది. అంటే బాగా మనసుకు హత్తుకునేలాగే ఉంటుంది. కానీ రాక్ స్టార్ అర్జున్గా స్టైలిష్గా కనిపించారు, కానీ కథానాయకుల్లో అనుపమ పరమేశ్వరం కంటే రుక్సర్ మీర్కే ఎక్కువ మార్కులు పడ్డాయి. బేసిక్గా ఏంటంటే తన పోర్షన్ అంటే తినకన్నా తన పోర్షన్ ఎక్కువగా మేబీ డామినేట్ చేసింటుంది, తనకి ఎక్కువగా ఉంటుంది. తన క్యారెక్టరైజేషన్ కానీ అవన్నీ ఎక్కువ తనకి ఎక్కువ మార్కులు పడ్డాయి. బేసిక్గా అందరూ బాగుంది అంటున్నారు యాక్టింగ్. అండ్ తొలి సినిమా అయినా చాలా చక్కగా అంటే మంచి మొహం అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగా చేసింది. అవి డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అంతా మనని బాగానే ఉంటుంది, కొత్తగా చేసిన అమ్మాయిలా కాకుండా. అండ్ కథ మొత్తం నాని రెండు పాత్రల చుట్టే తిరగడంతో కథానాయకుల పాత్రలకి సెకండ్ హాఫ్లో అంత లేదు ప్రాధాన్యత, బికాస్ మొత్తం నాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అండ్ చిన్న చిన్న చిత్రాల్లో కనిపించే సుదర్శన్, హరీష్ అంటే షార్ట్ ఫిల్మ్స్ అట్లా కనిపించే వాళ్ళు యాసలో అంటే వాళ్ళు యాసలో చాలా చక్కగా నవ్వించారండి వాళ్ళ డైలాగ్స్తో. అండ్ బ్రహ్మాజీ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది దీనికి అండ్ బాగానే ఉంది. అండ్ బలమైన ప్రతి నాయకుడు అంటూ ఈ సినిమాలో ఎవ్వరూ లేరు బేసిక్గా. అది అంటే ఎలా ఏంటి అనేది పక్కన పెడితే బలమైన ప్రతి నాయకుడు అంటూ మాత్రం ఈ సినిమాలో ఎవరూ లేరు. కానీ ఈ సినిమాకి ఈ మేరకు మాత్రం అంటే గత అంటే మనం పోల్చుకున్నట్టే దర్శకుడి ఆలోచనలు నమ్మి కథలో బలం లేకపోయినా కూడా భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారు నిర్మాతలు బేసిక్గా. అండ్ హిప్ హాప్ తమిళ అంటే ఆయన తమిళ్ స్టైల్లో బాణీల్లో చాలా బాగుంది, అంటే మంచి పాట అంటే బాగా అయింది ఈ సినిమాలో, ఎక్కువ జనాలకి ఎక్కే పాట ఎక్కింది కూడా ఆల్రెడీ. అండ్ దారి చూడు దుమ్ము చూడు సాంగ్ మంచి మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అండ్ జానపద శైలిలో పెంచల్ దాస్ ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు, అంటే ఆయన పెంచల్ దాస్ అనే సింగర్ ఈ సాంగ్ని పాడారు. అండ్ గతంలో నాని నటించిన సినిమాల్లో కథల పరంగా కొత్త ధనం లేకపోయినా కూడా 2 గంటల పాటు మనం వినోదాన్ని చూసేవాళ్ళం, అంటే వినోదాన్ని పంచి మనకు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం థియేటర్లో. కానీ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో అంత లేదనిపించింది, బేసిక్గా లోపించినట్టు అనిపించింది. అండ్ కథల ఎంపికలో నాని జడ్జిమెంట్ ఈసారి చాలా బాగా అంటే మిస్ అయినట్టు అనిపించింది. బేసిక్గా ఈ సినిమాలో చాలా మిస్ అయిందండి, అంటే నాన్నగారికి ఇంకా స్కోప్ ఉండేది నటించడంలో అని, అంటే ఇంకా ఉండేదేమో ఆయన క్యారెక్టర్కి అని. అండ్ నటుడిగా కొత్త దారిలో వెళ్ళాలి అని బేసిక్గా నాన్నగారు ఎప్పుడు అనుకుంటుంటారు, ఆయన ఆలోచన విధానం కూడా అలాగే ఉండే, కొత్త కొత్త స్టోరీస్ తీసుకోవాలి అని. అండ్ కథను ఎంచుకోవడంలో కూడా ఆయన బేసిక్గా వేరే రూట్కి అలా వెళ్ళిపోయారేమో మైనస్గా అని అనిపించింది. అండ్ దాంతో కృష్ణార్జున యుద్ధం బేసిక్గా నార్మల్ సినిమాగా మిగిలిపోయింది. నాని అభినయం అండ్ గత సక్సెస్లు వేసవి సెలవుల అంటే సమ్మర్ హాలిడేస్ బేస్ చేసుకొని చూస్తే ప్రారంభమైన వసూళ్ళు బాగానే ఉన్నా అవి ఈ సినిమాను ఏ మేరకు అంటే ఎక్కిస్తాయో మనం అంటే గట్టెక్కిస్తాయనేది మనం వేచి చూడాల్సిందే. సో ఇంకా చాలా చాలా విషయాలు, చాలా మంచి విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. అండ్ మన నారాయణమూర్తి గారి పైన సెన్సార్ బోర్డు లైక్ నారాయణమూర్తి గారి పై ఫైర్ అంటే జిఎస్టీ మహిమ. ఇదేంటంటే నారాయణమూర్తి గారి పేరు వింటేనే మనకు ప్రజలు అంటే ప్రజా సమస్యలు ప్రజా పోరాటాలు బేసిక్గా మనకు గుర్తొస్తాయి, ఆయన సినిమాలు అలా అవే ఉంటాయి. అండ్ వ్యాపార విలువలు లేకుండా అంటే అశ్లీలం లాంటి జోలికి ఏవిటికి పోకుండా జన జీవితాలనే ప్రధానంగా చిత్రీకరిస్తారు బేసిక్గా ఆయన. సో అలాంటి దర్శకుడి సినిమాకు ఇప్పుడు జిఎస్టీ చిక్కొచ్చి పడిందంట. ఏంటంటే బేసిక్గా ఆయన జిఎస్టీ అనే పేరు వినిపిస్తే చాలు కట్ కట్ అని రెచ్చిపోతున్నారంట. సెన్సార్ బోర్డు బేసిక్గా నారాయణమూర్తి గారి సినిమా పైన అభ్యంతరం చెప్పిందట, ఎందుకంటే దీనిపై ఎర్రన్న కళ్ళు బాగా అంటే వాళ్ళ వ్యక్తం అంటే వాళ్ళు అలా చేయడం వల్ల అభ్యంతరం చెప్పడం వల్ల మన నారాయణమూర్తి గారు బాగా మండిపడుతున్నారు. ఏంటంటే ఆయన కొత్త సినిమా అన్నదాత సుఖీభావలో జిఎస్టీ అండ్ రైతులు పెట్టుబడిదారులు వంటి 14 డైలాగులను తీసేయాలని సెన్సార్ బోర్డు అంటే చెప్పిందంట. సో దానికి అలా చేస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేసినట్టు. దీనిపై నారాయణమూర్తి గారు బాగా కోప్పడుతున్నారు, ఎందుకంటే అన్నదాత సుఖీభావ సినిమాలో రైతుల గోసం అంటే వాళ్ళకి సంబంధించిన బాధ, వాళ్ళకి ఎలాంటి బాధలునే అందులో సినిమాలో చూపించాం అంతేగాని ఎవరిని ఉద్దేశించినట్టు కాదు. అండ్ జిఎస్టీ వల్ల ప్రజలు చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో ఎట్లా పడుతున్నారు ఏంటనేది సినిమాలో చెప్పాము, అందుకు వ్యతిరేకంగా కొన్ని సీన్లు డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ అవన్నీ అంటే అవన్నీ అసత్యాలు కావు, కానీ జరిగినవే జరుగుతున్నవే సినిమాలో పెట్టాము మేము బేసిక్గా, ఎందుకంటే రియల్గా జరుగుతున్నాయి కాబట్టి అవే పెట్టాము. అండ్ జిఎస్టీని మేము అంత ఏమంటారు జిఎస్టీకి విరుద్ధంగా చేయాలని మేము అనుకోవట్లేదు, కానీ సన్నివేశాలు మాటలు కూడా అవి కావు బేసిక్గా దాని విరుద్ధంగా. అండ్ పారిశ్రామికవేత్తలు అప్పులు చేసే శిక్ష అంటే అప్పులు చేస్తే బేసిక్గా శిక్షలు వేయరు, కానీ రైతు అప్పు కట్టకపోతే మాత్రం వాళ్ళని పీడిస్తూ ఉంటారు. అలాంటి డైలాగ్స్ని తొలగించాలని కోరటం మాత్రం దారుణం అని చెప్పి ఆయన చాలా చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ రైతులు ఏం పాపం చేశారు అండ్ పారిశ్రామికవేత్తలు ఏం పుణ్యం చేశారో, కానీ భారత ప్రజలు కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడానిక అని ఆయన ఒక రేంజ్లో మండిపడుతున్నారట. బేసిక్గా ఏంటంటే ఆయన సినిమాని పాపం అలా ఆపేస్తే పాపం ఆయనకు కూడా అలాగే ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి తీస్తారు సినిమా, ఎందుకంటే ఆయన సినిమా కమర్షియల్ ఓరియంటెడ్ కాదు కాబట్టి. ఆయన 30 ఏండ్లుగా సినిమాలు తీస్తున్నారు బేసిక్గా, సో అవన్నీ ప్రజల పక్షంగానే ఉంటాయి. అంటే ఎవరిని అంటే కించపరిచేలా ఆయన ఇప్పటివరకు ఎవరిని తీయలేదు బేసిక్గా ఆయన, కానీ ఈ సీన్లు కూడా తొలగించాని అనే కారణంగా తనకి సినిమాకి సెన్సార్ ఏం చేయలేదు అని ఒక నేను న్యాయం కోసమే తను కమిటీకి వెళ్తాను అని ఆయన బాగా బాధగా తన బాధని వ్యక్తం చేశారు. సో ఇది ఇంకా ఇలా ఉన్నాయి చాలా చాలా, ఇంకా ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి మనం మాట్లాడుకుందాము. అండ్ మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ కూడా తీసుకుందాము. ఆ బ్రేక్ ముందు నేను ఇంకా చాలా ఏమేమి విషయాలు మాట్లాడుకుందాం అనేది నేను చెప్తూ ఉంటాను. సో అప్పటి వరకు వింటుండండి, వినిపిస్తుండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం, నేను మీ ఆర్జే శిష్యుడ. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం, నేను మీ ఆర్జే శిశిర. అండ్ మీరు వింటున్నారు సింగ్ అలాంగ్ ప్రోగ్రామ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం బేసిక్గా అటు బుల్లి తెరకి ఇటు వెండి తెరకి రెండు విధాలుగా ఆయన రెండింటిని బుల్లి తెరని వెండి తెరని ఈక్వల్గా చూస్తూ ఆయన రెండిట్లోనూ మంచి ప్లేస్ని పెట్టుకొని బాగా సక్సెస్లో ఉన్న, అంటే ఇప్పటికీ ఆయన క్రేజ్ తగ్గని మన ఆలీ గారు. బేసిక్గా ఆయనకు సంబంధించి ఏంటంటే, ఆయన బేసిక్గా ఏంటంటే పోస్టర్, ఆయన ఎలా వచ్చారు సినిమా ఇండస్ట్రీకి అని అని అడిగినప్పుడు ఆయన ఏంటంటే పోస్టర్ పడింది కానీ టీ చల్లారిపోయింది అన్నారు. అంటే దీనికి ఏంటి మీనింగ్ అంటే సంక్రాంతి పండుగ సీజన్ అంట అప్పుడు. అండ్ అప్పట్లో వాళ్ళ నాన్న టైలరింగ్ చేసేవాళ్ళు అండ్ రాత్రంతా మేల్కొని మరీ బట్టలు కుట్టేవాళ్ళట. సో దాన్ని అంటే ఉదయం తను బయటకు వెళ్ళి షాప్లో ఉన్న అందరికీ టీ తీసుకురమ్మని మన అలీగారికి చెప్పేవాళ్ళట. సో దారిలో ఓ గోడపై ఏదో వాల్ పోస్టర్ అంటిస్తున్నారట, అంటే సినిమాకి సంబంధించిన వాల్ పోస్టర్ అది. సో అయితే దానికి పైనుంచి మెల్లగా ఒక్కొక్క భాగం పోస్టర్ అతికిస్తూ వస్తున్నారట అప్పుడు. అంటే ఆయన అలా ఆసక్తిగా చూస్తున్నారంట అలీగారు అక్కడ నిలబడి. అందులో సీతాకోక చిలుక బొమ్మ అంటే పోస్టర్ కనిపిస్తోందట. సో తనేమో టీ తీసుకొని దాన్ని చేత్తో పట్టుకొని అలా పోస్టర్ చూస్తూ ఉన్నారంట. సో ఆ హీరో హీరోయిన్ షాడోలో ఉంటూ సీతాకు ఒక చిలుకతో కూడిన పోస్టర్ అది. సో పోస్టర్ మొత్తం అంటించడం అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే తను నటించిన సీతాకొక చిలుక సినిమా విడుదలవుతోంది అని అర్థమైపోయిందంట అలీగాకి. సో అంతే ఇంకా పరుగు పరుగున వెంటనే షాప్కి వెళ్ళేసి నాన్నేమో టీ ఎంతకి తీసుకురాలేదేంటి అని ఎదురు చూస్తుంటే ఆ కోపంతో పాటు టీ కూడా చల్లారేసరికి ఒకటిచ్చాడంట. సో దాంతో అమ్మని లేపి ఆ టీని మళ్ళీ వేడి చేయించి ఇచ్చారంట మన ఆలిగారు. అండ్ అప్పుడు తను నటించిన సినిమా పోస్టర్ అంటిస్తున్నారని దాన్ని చూస్తూ లేట్ అయిపోయిందని చెప్పారంట. ఆయన కూడా అవునా అది ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారంట వాళ్ళ నాన్న. సో ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది మన ఆలిగారికి. ఆ సినిమాలో మనం చూసుకుంటే ఆలిగారి కామెడీ చాలా చాలా బాగుంటుంది చైల్డ్ ఆర్టిస్ట్గా. అండ్ మద్రాసుతో పోలిస్తే హైదరాబాద్లో చాలా అంటే కష్టపడిన రోజులు చాలా ఉన్నాయి. సో అయితే మద్రాసులో స్ట్రగుల్ అయితేనే స్టార్ అవుతారు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో చాలామంది చెప్పారు కూడా. కానీ అక్కడ 6 నెలల పాటు టీ ఒక బ్రెడ్తోనే గడిపేశారంట మా నాన్నగారు. అండ్ తర్వాత డబ్బులు లేకపోతే ఎవరిని అడగాలో అర్థం కాక ఆయన ఎవరిని అడిగేవాళ్ళు కాదంట. సో డబ్బులు అడగడం మొదలు పెట్టాడు రోయ్ అంటారేమో మళ్ళీ అని ఎవరిని అడగకపోయేవాళ్ళంట. సో ఇంట్లో అడిగితే ఇచ్చేవాళ్ళే కానీ వాళ్ళకి తన ఆలిగారికి ఇష్టం లేకపోయేదట, ఎందుకంటే వాళ్ళని కష్టపెట్టడం ఎందుకు అని. సో కమెడియన్గా తనకి మంచి గుర్తింపు వచ్చిందంటే అది ప్రేమ ఖైదీ అంట, ప్రేమ ఖైదీ మూవీతోనే అట. అండ్ ఆ సినిమా తర్వాత వెనుదిరిగి అస్సలు చూసుకునే టైం లేకపోయిందంట. సో అయితే ఆ చిత్రంలో చాలా జ్ఞాపకాలు కూడా ఉన్నాయంట ఆలిగారికి, ఎందుకంటే అప్పటికి తను మద్రాసులో ఉన్న ప్రేమ ఖైదీ అంటే సినిమా కోసం ఎంపికయ్యారు. సో ఇంకో 2-3 రోజులు హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంటుంది అని చెప్పేవాళ్ళు, మళ్ళీ క్యాన్సిల్ అనేవాళ్ళంట. సో దాంతో ఒకరోజు ఆయన సినిమాకి వెళ్ళారట, ఒక సినిమాకి. సో అప్పుడే ఆ రూమ్కి అంటే ఆయన రూమ్కి మనిషి వచ్చి అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరాలి అని చెప్పారట. సో తనేమో అంటే ఆయనేమో అంటే రూమ్లో లేరు, ఎవరో వచ్చి వెళ్ళారట. సో తిరిగి వచ్చాక చూస్తే అప్పటికే తను వెళ్ళాల్సిన రైలు కూడా వెళ్ళిపోయిందట. దాంతో తన సొంత డబ్బులతో అంటే చార్మినార్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి టికెట్ బుక్ చేసుకుని బయలుదేరిపోయారంట. సో తీరా సికింద్రాబాద్ స్టేషన్కి కాసేపట్లో చేరుకుంటాం అనేసరికి రైలు ఆగిపోయిందంట. సో రిజర్వేషన్లకి సంబంధించి ఏదో అంటే ఏదో స్ట్రైక్ జరుగుతుందేమో అని అనుకొని ఆయన ఇంకా బండి జరగదేమో అనుకొని ఒక పక్కేమో షూటింగ్ వెళ్ళాలి అండ్ ఇంకో పక్కనేమో రాలేదంటే ఎవరినైనా తీసుకుంటారేమో అనే భయం ఇంకా ఎక్కువైపోయిందట కంగారు. సో దాంతో చేసేదేం లేక పెట్టబట్టుకొని ఇంకా రైలు పట్టాల మీదుగా 2 కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్ల పైగా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. సో రైలు ఆగింది కానీ తన ప్రయాణం మాత్రం ఆగలేదు అని ఆలిగారు చెప్పుకుంటూ వచ్చారు. అండ్ తీరా స్టేషన్ చేరుకున్నాక ఫిల్మ్ నగర్ అంటే ఆటో వాళ్ళు ఎవరూ రాకపోవడంతో అందరూ అంటే అన్నపూర్ణ స్టూడియో వరకు రమ్మని చాలామందిని అడిగారంట. అండ్ ఇంకా అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ ఫిల్మ్ నగర్కి పాపం వెళ్ళి చిత్ర బృందాన్ని కలుసుకున్నారంట. ఎట్టకేలకు ఆయన కలుసుకున్నారంట హ్యాపీగా. అండ్ గబ్బర్ సింగ్తో అంటే మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి అంటే ఆయనతో ఉన్న అనుబంధం అంటే ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట మన ఆలిగారికి. అండ్ ఆయన సినిమాలు కూడా చాలా చూసేవాళ్ళంట. ఎన్టీఆర్ గారు అంటే మన పెద్ద ఎన్టీఆర్ గారు అంటే చాలా చాలా ఇష్టమంట. అండ్ అలాగే 1975లో షోలే సినిమా విడుదలైంది మనకు కూడా తెలుసు ఆ విషయం 1975. కానీ అందులోని గబ్బర్ సింగ్ పాత్ర అంటే చాలా ఇష్టమంట. సో అదే శైలిలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ డైలాగులు చెప్తే ఎలా ఉంటుందో అని మిమిక్రీ చేసి నవ్విస్తూ ఉండేవాడంట మన ఆలిగారు. అండ్ జీవితంలో ఒక్కసారైనా నటించాలి అనుకున్న ఆలీకి ఏకంగా గబ్బర్ సింగ్ పాత్ర చేసిన అంజాద్ ఖాన్తో కలిసి నటించే అవకాశం అంటే బేసిక్గా అప్పట్లో అవకాశం వస్తుంది అని అనుకోలేదు ఎప్పుడు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో సుమన్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా సాహసపుత్రుడిలో అంజాద్ ఖాన్ ఒక కీలక పాత్ర చేశారు అప్పట్లో. సో అందులో ఆయనతో కలిసి నటించే అవకాశం మన ఆలిగారికి వచ్చింది. సో అప్పటికే ఒక పెద్ద ప్రమాదం జరిగి ఆయన బాగా లావ్ అయిపోయారట అంజాద్ ఖాన్ గారు. సో దాంట్లో సెట్లో ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చాను అని ఆలిగారు ఆయనతో చాలాసార్లు చెప్పారట సెట్లో. అండ్ ఆయన చాలా సంతోషించి నువ్వు నీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగా ఇస్తున్నావు, ఇంకా మంచిగా పైకొస్తామని ఆయన చెప్పారట అప్పట్లో. అండ్ తనకి బాగా గుర్తు మద్రాసులో చిరంజీవి గారి హనీ హౌజ్ అని ఒక ఇల్లు ఉండేదట. సో ఆయన పెద్ద కూతురు పేరు హనీ కాబట్టి ఆ పేరుతోనే ఆ ఇల్లు ఉండేదంట చిరంజీవి గారిది. అండ్ ఆ చిత్రీకరణల కోసం అద్దెకి ఇచ్చేవాళ్ళంట. సో అందులోనే అంజాద్ ఖాన్ గారు ఆ మాట చెప్పారట. సో అందుకే అలీగారు ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయ్యారేమో అని ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు అని నమ్ముతూ ఉంటారట. అండ్ చిన్నప్పటి రోజులు బేసిక్గా ఆయన చిన్నప్పటి రోజులు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయంట. ఎందుకంటే కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం యమలీల, అంటే ఆయన ఒక స్టార్ అంటే ఒక హీరోగా నటించిన చిత్రం యమలీల. మన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇచ్చారు ఆయనకి ఆఫర్ అది హీరోగా. సో April 28th అది అప్పుడు విడుదలైంది. అప్పట్లో అది విడుదలైంది. అండ్ అడవి రాముడు రిలీజ్ అయిన రోజు కూడా అదే అంట అప్పట్లో. April 28th అంటే ఇయర్ మేబీ 1975 అంటే ఇది 1990లో అవ్వచ్చు, 1985 ఎప్పుడు అవ్వచ్చు, 1975 అంటే గ్యాప్లో తర్వాత హీరోగా వచ్చారు. సో అది ఆ ఇయర్లో, సో అడవిరాములు రిలీజ్ అయిన రోజు కూడా అదే అవ్వడంతో ఆ టైంలో, సో తన జీవితంలో 365 డేస్ అంటే 365 రోజులు షీల్డ్ ఎక్కువ సార్లు అంటే చూసింది ప్రేమాభిషేకం సినిమాకి అంట ఆయన. సో మళ్ళీ ఆ షీల్డ్ని తను ఏ థియేటర్లో అయితే చూసారో అక్కడే ఆ షీల్డ్ పక్కనే తన ఎమ్మెల్యేల 365 డేస్ షీల్డ్ కూడా చూసుకున్నారట. ఎంత సంతోషంగా అనిపించిందంట. అండ్ తన గొప్పగా తృప్తినిచ్చింది కూడా అదే సన్నివేశం, అంటే అతని లైఫ్లో గుర్తుండిపోయే విషయం అదే అంట. అండ్ ఎమలీల తర్వాత చిన్నబ్బులు అనే సినిమా కూడా చేశారంట. అండ్ అప్పుడే శుభలగ్నం సినిమా కూడా మొదలైంది, బేసిక్గా అప్పుడే శుభలగ్నం సినిమా కూడా విడుదలైంది చేస్తున్నారు. అండ్ అందులో చినుకు చినుకు అందెలతో సాంగ్లో మన అలిగారు ఉంటారు, ఒక సాంగ్ చేశారు సౌందర్య గారితో కలిసి. అండ్ పాలకొల్లులో ఆ షూటింగ్ జరిగిందంట. సో ఇంకా థియేటర్లో డబ్బులు, అంటే ఆ సినిమా ఆ టైంలో అప్పుడు థియేటర్లో డబ్బులు జల్లుతూ ఉన్నారంట అందరూ ఇలా. సో తన వస్తున్నట్టు జనాలకు, అప్పుడు ఆయన పాలకొల్లు అక్కడికి వెళ్ళారట, అప్పుడే వస్తున్నట్టు జనాలకు తెలిసిపోయి డబ్బులు చల్లుతూనే ఉన్నారంట. సో లోపలికి వెళ్ళారు కానీ తిరిగి రావడం మాత్రం ఆయన వల్ల కాలేకపోయిందంట. అందువల్లే అంటే వాళ్ళని ఎలా అంటే ఒక జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారంట. సో అప్పుడు చిన్నప్పుడు, అంటే అప్పుడు స్పందన చూసి తన చిన్ననాటి రోజులు గుర్తుకొస్తుండంట, చిన్నప్పుడు తను కూడా అలాగే చేశారు అని. సో సెట్లో తన తీరును గమనించే దర్శకులు కూడా పాత్రని సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంట. ఒక్కసారి అంటే ఆలీగారిని అలా చూసి వెంటనే ఆ సందర్భంకి సంబంధించి ఆయనతో ఒక సీన్ చేసేసేవాళ్ళట. సో ఆలీబాబా అరదొచ్చన్ దొంగలు సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు కూడా, అంటే సరదాగా హీరోయిన్లు కొత్త అమ్మాయిలు అండ్ వాళ్ళ ముందు తాగినోడిలా నటించమని అన్నారట. సో దాంతో ఆయన రెచ్చిపోయారట. సో ఎక్స్క్యూజ్ మీ కళ్ళు ఎంత బాగున్నాయంటూ రవలి గారి దగ్గరికి వెళ్ళారట. సో రవలి గారు ఏమో భయపడిపోయారట ఆ టైంలో. సో ఈవి సత్యనారాయణ గారు కలగజేసుకొని సీరియస్గా తాగి సెట్స్కొచ్చావా అంటూనే నవ్వుకున్నారట. సో అలా కథానాయకులు ఇద్దరు కూడా వాళ్ళంతా ఇది ఎంత నిజమేమో, నిజంగా చేస్తున్నాడేమో అని భయపడిపోయారంట. సో అది అబద్ధం అని తెలిసాక అందరూ నవ్వుకున్నారంట. సో అలా ఆలీగారి బాడీ లాంగ్వేజ్కి సంబంధించి అలా వెంటనే అప్పుడప్పుడే క్యారెక్టర్స్ అలా సెట్లో ఇస్తూ ఉండేవారంట, ఆయనకి సెట్ చేసేవాళ్ళట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. సో వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం, నేను మీ ఆర్జే శిశిర.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్ లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే శిశిర అండ్ మీరు వింటున్నారు సింగ్ అలాంగ్ ప్రోగ్రామ్. అండ్ మనం ఈరోజు మూవీస్ గురించి, వాటి రివ్యూస్ గురించి అండ్ మూవీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ బేసిక్గా రాజశేఖర్ గారి హీరోగా నిర్మితమైన చిత్రం గరుడ వేగ రీసెంట్గా మంచి హిట్ వచ్చింది దానికి. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రదర్శనలు ఉండొద్దని అండ్ సిటీ సివిల్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. బేసిక్గా ఎందుకు అని వెళ్తే టీవీలో కానీ యూట్యూబ్ అండ్ ఇతరత్ర ఏ కారణంగా కూడా ఏ రకంగా కూడా ప్రదర్శన అసలు ఉండొద్దని, దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ప్రెస్ మీట్లు కూడా నిర్వహించరాదంటూ నిర్మాతలు దర్శకుడితో పాటు యూట్యూబ్కి కూడా ఆదేశాలు జారీ చేసింది. అది ఎందుకు అనేది గరుడవేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. అంటే బేసిక్గా దీని ప్రదర్శనలు నిలిపివేయాలంటూ హైదరాబాద్ ఉప్పర్పల్లిలోని అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్ ఒక పిటిషన్ దాఖలు చేసిందంట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని కించపరిచేలాగా కొన్ని ఉన్నాయట ఇందులో. సో వాళ్ళకి నచ్చలేదు అది. సో దీనిపై సిటీ సివిల్ కోర్టు అది కిరణ్ కుమార్ గారు ఏంటంటే దానిపైన విచారణ చేపట్టి దాన్ని ఏం చేశారంటే తర్వాత తరపు న్యాయవాది పరంగా అంటే దాన్ని మొత్తం ఏం చేశారంటే ఈ సినిమా మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన స్కామ్ గురించి ఉంది కాబట్టి తమ సంస్థకి అంటే వాళ్ళ సంస్థకి చెందిన యురేనియం ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లిలో ఉందట. సో దాన్ని బేస్ చేసుకుని యురేనియం స్కామ్లో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ చైర్మన్ ఉన్నతాధికారులు వీళ్ళందరూ పాత్రధారులైనట్టు చిత్రీకరించారని ఆ సినిమాలో. అండ్ ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ హీరో స్కామ్ను బయటపెట్టినట్టు ఆ సినిమాలో ఉంటుంది. సో అందువల్ల ఆ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. బేసిక్గా ఏంటంటే ఈ వాదనలు విన్న మన జ్యుడిషియల్ అంటే ఈ జడ్జి దాన్ని ఆమోదిస్తూ ఈ అంటే ఈ తదుపరి ఉత్తర్వులు జారీ చేయే వరకు చిత్రానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ప్రసారాలు ఏమీ చేయొద్దని చెప్పి ఆయన ఒక డిసిషన్ చెప్పారట. సో ఇంకా ఈ చిత్రానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం తర్వాత చూడాల్సిందే. సో అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఓకే అండి. అయితే బేసిక్గా ఇప్పుడు మనకి మనకు సంబంధం అంటే మనకు సంబంధించి ఈ సినిమాలకు సంబంధించి మనకి ఏంటి అనేది ఏ సినిమా ఎలా ఉందనేది మనం రోజు మాట్లాడుకుంటున్నాం బేసిక్గా. సో అయితే ఎన్టీఆర్ ట్వంటీ ఎయిట్ రేపటి నుంచే స్టార్ట్ అంట. ఏంటి అనేది మనం వెళ్తే ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి మా అందరికీ తెలుసు, అంటే చాలామందికి తెలీదు. అండ్ అంటే ఇది వార్తల్లో వస్తూనే ఉంది. కానీ ఇందులో తారక్ ఎప్పుడు చూడని గెటప్లో కనిపించబోతున్నారట. అండ్ ఇప్పటికే కొత్త లుక్ కోసం తారక్ ఇంకా జిమ్లో కష్టపడుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి అండ్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విషయం కూడా మనకు తెలుసు ఎందుకంటే మనం రోజు సోషల్ మీడియా ఫాలో అవుతాం కాబట్టి. సో అయితే ఆ సినిమా చిత్రీకరణ శుక్రవారం స్టార్ట్ అయిపోయింది. అంటే శుక్రవారం స్టార్ట్ కాబోతోంది, అవ్వలేదు రేపు కదా, శుక్రవారం స్టార్ట్ అవ్వబోతోంది. అండ్ ఈ సినిమా అంటే ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. ఎలా అంటే సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తూ ఉంటారు కదా, సో సోషల్ మీడియాలో అప్పుడే ఫొటోస్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఈ సినిమా కోసం త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. అండ్ దానికోసం సినిమాలో తారక్ లుక్ని ఒక అంటే మొత్తం చేంజ్ చేసేస్తున్నారండి. ఎట్లా అంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అవుతారంట తారక్ని చూసి. సో ఇందులో తారక్కి జోడీగా అను ఇమాన్యుయల్ నటించబోతున్నారంట, మన అజ్ఞాతవాసి హీరోయిన్ అను ఇమాన్యుయల్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన చూసాం కదా ఆవిడ, తర్వాత మన తారక్ గారి జోడీగా చూడబోతున్నాము. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదండి. అండ్ ఒక నవల ఆధారంగా ఈ త్రివిక్రమ్ గారు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం, చిన్న చిన్నగా అలా చెప్తున్నారు. కానీ త్రివిక్రమ్ గారు ఎప్పుడైనా అలాగే అంటే రొటీన్ అంటే రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే స్టోరీస్ నేర్చుకుంటారు బేసిక్గా, అది నవల్ అవ్వచ్చు అండ్ రియల్ లైఫ్ స్టోరీ అవ్వచ్చు. కానీ ఆయన తీయడం ఆయన స్టైలే వేరు కదండి. అండ్ ఆ సినిమాకి బేసిక్గా తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారంట, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారంట. సో ఈ సినిమాతో పాటు తారక్ ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించనున్న మల్టీ స్టార్ రచితంలో కూడా నటిస్తున్నారు, ఆ విషయం కూడా మనకు తెలుసు అండ్ చరణ్తో కలిసి. సో ఇందులో తారక్తో పాటు రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. అది ఆర్ఆర్ఆర్ టైటిల్తో విడుదల టీజర్ కూడా చేశారు ఇటీవల మన సోషల్ మీడియాలో, అది కూడా హల్చల్ చేస్తోంది. అండ్ ఇంకా అదే నిజం అంటే బేసిక్గా 250 crores తీస్తున్నారు కాబట్టి ఈ సినిమా నిజంగా అదే నిజమైతే, ఆ కోట్ బడ్జెట్తో తీస్తున్నారని నిజమైతే మాత్రం బాహుబలి తర్వాత మన అంటే దక్షిణాదిన అత్యధిక బడ్జెట్తో రూపొందించిన చిత్రం మేబీ ఇదే అవుతుందేమో, ఇదే అవుతుంది అవ్వచ్చు. అండ్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ రాజమౌళి గారి పారితోషికాలకే దాదాపుగా 75 crores వరకు అవుతుంది అని అంటున్నారు. అండ్ ఆ లెక్కన బడ్జెట్ వేసుకుంటే 250 crores దాటిన ఆశ్చర్యం మనం పోనవసరం లేదు, బికాస్ ట్రేడ్ వర్గాలు అలా చెప్తున్నాయి. అది ఏంటనేది బయటకు వచ్చే వరకు మనకు కూడా తెలీదు. బేసిక్గా మనం అన్నీ వింటూ మనం మాట్లాడుకుంటుంటాం బేసిక్గా, కానీ అది మొత్తం ఏంటి అని బయటకు వచ్చిన తర్వాతే మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అండ్ రంగస్థలం కూడా లాగే 1918 స్టోరీ అంటే ఒక పాత స్టోరీని బేస్ చేసుకున్న ఆ నేపథ్యంలో కాదే సాగే కథలాగే ఉంటుందేమో అండి. అండ్ కొందరు స్వతంత్ర అంటే స్వాతంత్రానికి సంబంధించి అంటే ముందు జరిగే కథ, అండ్ మరికొందరు ఏమంటున్నారంటే అది పాత స్టోరీ అవ్వచ్చు అండి. దీనికి సంబంధించిన ఇవి త్వరలోనే వెల్లడిస్తారండి, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, ఎందుకు అంత తొందర కదా మనకి. మనమే ఇది ఏంటి అని చెప్పి మాట్లాడుకోవడం కన్నా అది ఏంటి అని కాకుండా తను అంటే బేసిక్గా మనం ఆ సినిమా ఏంటి అని వచ్చాక మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. సో అయితే ఇంకా మంచి అంటే మంచి విషయాలు, మంచి సినిమాకు సంబంధించిన విషయాలకు వస్తే, తను తాతగారి పాటలో తను ఉన్నాడు అంటే తన తాతగారి పాటలో నేడు మన నాగ చైతన్య అంటే నాగ్ రీమిక్స్లో ఒక నాగ్ పాట రీమిక్స్లో మన నాగ చైతన్య రాబోతున్నారట. అది ఏంటంటే అలనాటి సూపర్ హిట్ పాటలు రీమిక్స్లుగా మార్చి ప్రేక్షకులకు కొత్త ధనాన్ని అందిస్తున్నారు దర్శకులు. బేసిక్గా ఇప్పట్లో అన్నీ చాలా పాటలు మన ఎక్కువ సాయి ధరమ్ తేజ గారి మూవీస్లో చూసుకుంటే మన చిరు గారి పాటలన్నీ అందం హిందోళం కానీ గువ్వా గోరింకతో కానీ అంటే రీమిక్ వర్షన్లో వస్తున్న అన్ని హిట్ సాంగ్స్ అనే రీమిక్ వర్షన్స్లో వస్తున్నాయి. అండ్ ఘరానా మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్లోని సూపర్ హిట్ పాటలని చెప్పాను కదా, రామ్ చరణ్ అండ్ సాయిధరం తేజ రీమిక్స్ చేశారు. అండ్ అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రాముడు కాదు కృష్ణుడు సినిమాలోని ఒక లైల కోసం పాటను మన నాగచైతన్య కూడా రీమిక్స్ చేశారు, ఆ విషయం కూడా మనకు తెలుసు. అండ్ అప్పుడు తాతగారి పాటను రీమిక్స్ చేసిన చైతు ఇప్పుడు తన తండ్రి పాత్ర అంటే తండ్రి పాటను అంటే వాళ్ళ నాన్న సాంగ్ని రీమిక్స్ చేసి అందులో నటించబోతున్నారంట. అది చైతు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సవ్యసాచి, చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు దీనికి. అండ్ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో నాగార్జున నటించిన అల్లరి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసిన అది లగాయితో పాటను రీమిక్స్ చేయబోతున్నారట. ఇట్స్ డిఫరెంట్ పాట కదండి. అందులో రామకృష్ణ అండ్ నాగార్జున గారి భలే ఉంటుంది ఆ సాంగ్ కూడా, చాలా బాగుంటుంది పిక్చరైజేషన్. అండ్ మరి చైతు ఈ పాటలో ఎలా కనిపించబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సిందే అండి, ఎందుకంటే మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది కానీ చూడడం అంటే చూసేవరకి వెయిట్ చేయాల్సిందే మనం. అది రావాలి, ఆ పాట రిలీజ్ అవ్వాలి, వీడియోలో యూట్యూబ్లో వచ్చేస్తే అప్పుడు మనం చూసేస్తాం, అప్పుడు మనం దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఆ సినిమాలో ప్రముఖ నటులు భూమిక అండ్ మాధవన్ కూడా ఒక ఏంటంటే స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారట. అండ్ ఈ సినిమాతో పాటు చైతు శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో కూడా నటిస్తున్నారు. అండ్ ఇందులో తను అను ఇమాన్యుయల్ కథానాయకగా నటిస్తున్నారు. అండ్ మారుతి డైరెక్షన్ చేస్తున్నారు. ఇవే కాకుండా చైతు తన భార్య సమంతతో కలిసి శివ శివ మూవీ అంటే నిర్మాణ దర్శకత్వంలో కూడా ఓ చిత్రంలో, అంటే శివ నిర్మాణ దర్శకత్వంలో అంటే శివ డైరెక్టర్గా ఒక మూవీ వస్తుంది. సో దాంట్లో కూడా నటించబోతున్నారట. అది కూడా టాక్. అది ఎప్పుడు నటిస్తారంటే ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. సో అయితే మల్టీ స్టారర్ కథలు, అంటే మల్టీ స్టారర్ స్టో ఇప్పుడు చాలా సినిమాలు మల్టీ స్టారర్ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి. సో కానీ అందరూ చాలా మల్టీ స్టారర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మన పెద్ద పెద్ద హీరోలు తారక్ కానీ చరణ్ కానీ అండ్ మన నాని అండ్ నాగార్జున, ఇంకా చాలామంది మల్టీ స్టారర్ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఇదే దోవలో అంటే మీరు కూడా నటిస్తారని కళ్యాణ్ రామ్ గారిని అడిగినప్పుడు ఆయన మంచి కథలు దొరికితే మాత్రం ఖచ్చితంగా మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తాను, అంటే మేలో నా నువ్వే చిత్రం కూడా ఆయనది విడుదల కాబోతోంది. సో దానికి సంబంధించి ఆయనతో మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. ఆయన ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు, అందుకే చాలా మంచి ప్రజాదరణ కూడా ఉంది ఆయనకి. సో మా అవసరం అంటే బేసిక్గా వాళ్ళ అవసరం ఉందనుకుంటే తను రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రచారం చేస్తారంట. అండ్ ప్రస్తుతం తను తన అంటే తనతో పాటు సోదరుడు ఎన్టీఆర్ సినీ రంగంలో బిజీగా ఉన్నారు. అండ్ రాజకీయాల పైన ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ ఇప్పటివరకు జరగలేదు. కానీ మంచి కథ చేతికి అందితే బాలయ్య గారితో అండ్ ఎన్టీఆర్తో కలిసి మల్టీ స్టార్ చిత్రం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పేశారు ఆయన మనసులోనమాట. అంటే వీళ్ళతో చెయ్యాలి అని ఆయనకుంది, కానీ అది ఎప్పుడు ఏమిటి ఎలా అనేది సందర్భాన్ని బట్టి తెలిసిపోతుంది అని ఆయన అలా ఒక ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చేశారు దర్శకులకి, చాలామంది దర్శకులకి ఇది ఒక మంచి అవకాశం లాగా. అండ్ అతని అంటే మన కళ్యాణ్ రామ్ గారి నా నువ్వే చిత్రం విడుదల ఎప్పుడు అంటే బేసిక్గా ఈ చిత్రానికి సంబంధించి జయేంద్ర దర్శకుడు అండ్ తమన్న హీరోయిన్గా నటిస్తుంది. సో ఇప్పుడు మన సమ్మర్లో విడుదలకు దానికి సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు ఇంకా అవుతుందో లేదంటే ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అండ్ ఓం చిత్రాన్ని మొదటగా త్రీడీలో నిర్మించారు బేసిక్గా కళ్యాణ్ రామ్ గారి మూవీ, కానీ ప్రస్తుతం త్రీడీ సాంకేతిక అంటే త్రీడీది ఎక్కువ లేకపోవడం వల్ల, అంటే ఆదరణ లేకపోవడం వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి నాణ్యమైన అంటే బాగా కాస్ట్లీ సీన్స్ రూపొందించడానికి తన వంతు కృషి చేస్తున్నారంట. అండ్ ప్రత్యేక హోదా కోసం సినీ రంగ పోరాటం చేయడం లేదని అంటే చేయడం లేదు అని అన్నప్పుడు ఆయన ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు అంటే పోరాటం చేయరాదనే ఉద్దేశం కూడా సినీ రంగంలో ఎవరికి లేదు. అవకాశం వస్తే తప్పకుండా ఉద్యమిస్తానని ఎంతవరకైనా పోరాటం చేస్తానని అంటున్నారు. సో ఇంకా మనం ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది, కానీ అప్పుడే క్లాక్లో 8:30 దాటిపోయింది. సో మన షో టైం ముగించే టైం వచ్చేసింది. సో ఇంకా ఈరోజు ఇంతటితో ఇలా కబుర్లు ముగిస్తూ రేపు మళ్ళీ నేను సేమ్ మంచి మంచి సినిమా హాట్ టాపిక్స్తో అండ్ సినిమా మంచి మంచి కబుర్లతో కొత్త కొత్త సినిమాల గురించి, కొత్త కొత్త డైరెక్టర్ల గురించి, కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల గురించి మనం అన్ని కొత్త కొత్త విషయాలు రేపు మాట్లాడుకుందాం. తిరిగి సేమ్ 7:30 నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. శిశిర సైనింగ్ ఆఫ్ టుడే.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే శిశిర గారి సింగ్ అలాంగ్ కార్యక్రమం. April 12, 2018 నాటి ఎపిసోడ్ ప్రసారం.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.